My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 25, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పీసపాటి. నేటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం వినోద కార్యక్రమాల గురించి చెప్పుకుందాము. ఈ వినోద కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఆనాటి ప్రజలు ఎటువంటి వినోద కార్యక్రమాలు వీక్షించడం, వాటిలో పాలు పంచుకోవడం చేసేవారు, అలాగే నేటి ప్రజలు ఎటువంటి వినోద కార్యక్రమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అలాగే ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అలాంటి విషయాలు తెలుసుకునే ముందర ఆనాటి వినోద కార్యక్రమాలు అసలు ఏంటేంటి అనేది కొంచెం కూలంకషంగా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే వాటిల్లో చాలా ఇప్పుడు అంతరించిపోతున్నాయి కనుక వాటిని మనం ఎంత వివరంగా చెప్పుకుంటే మనం అంత బాగా వాటి గురించి తెలుసుకోగలుగుతాము, అలాగే మన పిల్లలకి కూడా అంత వివరంగా వాటి గురించి చెప్పుకొని ఆనాటి కళలని చేతనైనంత వరకు తీర్చిదిద్దుకొని మళ్ళీ వాటిని బతికించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా మనకి పల్లెలు పట్టుగొమ్మలు అంటారు. చాలా కళలు మనకి పల్లెటూళ్ళలోనే పుట్టాయి, ప్రాణం పోసుకున్నాయి, ఆదరించబడ్డాయి కూడా. కనుక ముందుగా అసలు ఆనాటి వినోద కార్యక్రమాలు పల్లెటూళ్ళల్లో ఎటువంటివి వీక్షించేవారు, అవి పట్టణాలకు ఎలా పాకేయి, పట్టణాలలో ఎటువంటి ఉండేవి, అవి పల్లెలకు ఎలా పాకేయి, ఇది చాలా ముఖ్యమైన అంశంగా నాకు కనబడుతోంది. ఇలాగా ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పల్లెవాసుల వినోద కార్యక్రమాల్లో బుర్రకథ, హరికథ, జాతరలు, సర్కస్, మోడీ, అలాగే నాటకాలు. ఈ నాటకాల్లో స్టేజ్ నాటకాలు వేరు, అంటే ఇండోర్ స్టేడియమ్స్లో కానీ లేకపోతే హాల్స్లో కానీ జరిగే వేరు, మళ్ళీ వీధి నాటకాలు వేరు. అంటే నడి రోడ్డు కూడల్లో ఒక స్టేజ్ వేసి అక్కడ ప్రదర్శనలు జరిగేవి, వాటిని వీధి నాటకాలు అనేవారు. ఇలాగా రెండు రకాలుగా నాటకాలు జరిగినట్టయితే నాటకాన్ని మళ్ళీ మనం మరికొన్ని రకాలుగా విభజించవచ్చు. అవి పౌరాణిక నాటకాలు, అంటే ఇతిహాసాలకు సంబంధించిన నాటకాలు, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి వాటికి సంబంధించిన నాటకాలు. అందులో ముఖ్యమైనవి చెప్పుకోవాలి అంటే ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం, పాదుకాపట్ట అభిషేకం, హరిశ్చంద్ర, ఇది మళ్ళీ మనకి చారిత్రాత్మకంలోకి కానీ లేదా మన పురాణాల్లో తీసుకుంటే పురాణాల్లోకి కానీ ఈ అంశం వస్తుంది, హరిశ్చంద్ర. ఇలాగా ఎన్నో నాటకాలు ఉండేవి. ఇంకా సాంఘిక నాటకాలు అంటే లంకెబిందెలు, పూలరంగడు, చింతామణి, ఇలాగా ఎన్నో నాటకాలు సాంఘిక నాటకాలు కూడా ఉండేవి. ముఖ్యంగా రక్తకన్నీరు, పావల ఇలాంటి నాటకాలన్నీ కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఇక నాటకాల తర్వాత భజనలు, కోలాటాలు, వీధి భాగవతాలు, ఇలాగా ఎన్నో కళలు, కోడిపందాలు, అలాగా మనకి ఒకటి తర్వాత ఒకటి ఇంకా చెప్పుకుంటూ పోతే తోలుబొమ్మలాటలు, ఇలా ఎన్నో కళలు ఆనాడు చక్కగా మనకి దర్శనమిచ్చేవి. ఈనాడు చాలా వరకు అంతరించిపోయాయి. పల్లెవాసులకి సినిమాలు పూర్తిగా అందుబాటులో ఉండేవి కాదు. వాటికి పల్లెలకి దగ్గరగా ఉండే పట్టణాల్లో మాత్రమే సినిమాలు అందుబాటులో ఉండేవి. ఆ పట్టణాలకు కూడా వీళ్ళు సినిమాకి వెళ్ళాలి అంటే బస్సు సౌకర్యం కూడా కొన్ని పల్లెలకి లేకపోతే వీళ్ళు ఏం చేసేవారంటే ఎడ్ల బళ్ళు కట్టించుకొని ఆ ఎడ్ల బళ్ళ మీద ఆ పొరుగురు అంటే ఆ ఊరికి ఇంచుమించు ఒక 20 మైళ్ళ దూరంలో ఉండే ఊర్లో కానీ సినిమా థియేటర్ ఉండేది కాదు. ఆ 20 మైళ్ళ దూరం కూడా ఈ ఎడ్ల బళ్ళ మీదే ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ వీళ్ళు పట్టుకెళ్ళిన ఏ రొట్టో ఉప్పు పిండో ఇలాంటి పలహారం పళ్ళు ఇలాంటివి పట్టుకొని మంచినీళ్ళతో సహా వెళ్ళేవారు. వెళ్ళి మ్యాట్నీ ఫస్ట్ షో లేదా ఫస్ట్ షో సెకండ్ షో వరుసగా 2 ఆటలు చూసుకొని ఇళ్ళకి తిరిగి ఎడ్ల బళ్ళ మీదే వచ్చేవారు. ఆ విధంగా జనాలు అంతా ప్రయాసపడి రోజువారి పనులు పూర్తి చేసుకొని వెళ్ళి చూసే ఆ ఇంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ రోజు తీరిక దొరికేది కాదు. ఎందుకంటే ఇప్పట్లాగా ఆధునిక ఈ సామాగ్రి ఎప్పుడూ వాళ్ళకి ఇంటి పనికి పనిముట్లు అందుబాటులో లేని రోజులు. తిరగళ్లతోనే విసురుకోవడం, రోళల్లో దంచుకోవటం, రుబ్బుకోవటం అన్నీ కూడా వాళ్ళకి ప్రతీదీ కూడా చెరుక్కోవడం, పప్పులు ఉప్పులు ఇప్పటిలాగా దొరికేవి కాదు ప్యాకెట్లు, అవన్నీ కూడా రాళ్ళు అవి ఉంటే బెడ్డలు వాటిని బాగు చేసుకోవటం, ఇలాగ వాళ్ళకి ప్రతిరోజు నువ్వులు కడగడం అని అప్పడాలు ఓడియాలు పిండి వంటలు ఒకటి కాదు రెండు కాదు. ఈ పనుల నుంచి వాళ్ళకి కాస్త వినోదాన్ని పంచిపెట్టేది ఇలా పొరుగురుకు వెళ్ళి సినిమాలు చూడడం. అప్పుడప్పుడు అంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దీనికి సమయం వాళ్ళు కేటాయించుకుంటే వాళ్ళకి ఊర్లో ఏ చిన్న పండగ అయినా, ఊర్లో ఎవరింట్లో ఏ వేడుక అయినా, ఒక పెళ్ళి అవనియండి, పేరెంట్ అవనియండి, ఊరి గ్రామానికి కానీ ప్రతి ఊరికి గ్రామదేవతలు ఉంటారు, వాటికి వాళ్ళకి జాతరలు చేస్తారు. ఆ సమయంలో కానీ ఊళ్ళో ఎవరైనా కొంచెం మోతుబర్లు కొంచెం డబ్బున వాళ్ళు ఏదైనా వ్రతాలు నోములు చేసుకున్నా, పుట్టినరోజులు ఏమైనా షష్ఠి పూర్తులు ఇలాంటి పండుగలైనా పెళ్ళిళ్ళైనా విధిగా ఇలాంటి నాటకాలు కానీ వారి కథలని బుర్ర కథలని పెట్టేవారు. జాతరలు అయితే మాత్రం అమ్మవారి జాతరలు, వీధి గ్రామదేవతల జాతరలు ఇలాంటి వాటికి వీధి భాగవతాలని పెట్టేవారు. కనుక ఆ రోజుల్లో ఇది మాత్రమే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సినిమాలు వెళ్తే సంవత్సరానికి ఒకసారి ఎడ్ల బళ్ళ మీద సినిమా చూసి రావడం, లేదంటే నిత్యం వాళ్ళ ఊర్లో ఎవరైనా ఏదైనా వేడుక చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కళాకారులను రప్పించి ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఆ ప్రదర్శనని అందరూ కలిసి చూడడం. ఇవి మాత్రమే వాళ్ళ వినోద కార్యక్రమాలు. కనుక ఇక టీవీలు అనేది ఆ రోజుల్లో పల్లెలకి అసలు పట్టణాల్లోనే బాగా డబ్బున వాళ్ళకి తప్ప అందుబాటులో లేని రోజులు అవి. ఇంకా పల్లెటూరు వాళ్ళకి టీవీ అంటే అసలు రేడియో తప్ప, ఆ రేడియో కూడా పల్లెటూళ్ళల్లో ఎక్కడో కొంచెం డబ్బున వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్న సాధనం, ప్రచార సాధనం. టీవీలు అనేవి అస్సలు ఉండేవే కాదు, ముఖ్యంగా కరెంటే ఉండేది కాదు పల్లెల్లో. ఈ రేడియోలు కూడా బ్యాటరీ మీద పనిచేసే రేడియోలే తప్పితే కరెంటే లేని ఊర్లలో ఇంకా టీవీ గురించి ఆలోచించగలమా చెప్పండి. కనుక వాళ్ళకి ఇవి మాత్రమే అంటే ఈ బుర్రకథ, హరికథ, నాటకాలు, వీధి భాగవతాలు, తోలుబొమ్మలాటలు, సర్కస్లు, మోడీ ఆటలు ఇలాంటివి మాత్రమే వాళ్ళకి వినోద కార్యక్రమాలుగా ఉండేవి. ఇవి కాక కోడిపందాలు తెలుగువారి వినోద కార్యక్రమాల్లో ప్రాచీనమైన వినోదం. ఆనాటి కేతన కవి కాలం నుండి కూడా నేటి రామాయణ కవి కాలం వరకు పలువురు కవులు ఈ పందాల గురించి వర్ణించారు. కోడిపందానికి సంబంధించి ఒక శాస్త్రం కూడా ఉంది. ఈ శాస్త్రం చాలా ప్రాచీనమైనదని చెప్తారు. ఇప్పుడంటే ఈ కోడిపందాలు ఆ పందాలు వేయకూడదు, అందరినీ అరెస్ట్ చేయడాలు అవి జరుగుతున్నాయి. కానీ ఆ రోజుల్లో ఇటువంటి చట్టాలు లేని రోజుల్లో మీకు ఇదివరకే చెప్పాను ఈ కోడిపందాల గురించి, సంక్రాంతి సంబరాల గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఆ రోజుల్లో విధిగా కోడిపందాలు అనేది ప్రతి ఊర్లోనే జరిగేవి. మనం చారిత్రక ఆధారాలను బట్టి చెప్పుకోవాలంటే బొబ్బిలికి, విజయనగరానికి, ఆ రాజులకి, ఈ రాజులకి మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ కూడా కోడిపందాల వలనే యుద్ధం వచ్చింది అని చెప్పి కూడా మనకి చెప్తారు. ఈ కోడిపందాల్లోనే వాళ్ళకి వీళ్ళకి యుద్ధ ప్రారంభం అనేది, బీజం అంకురం అక్కడే పడింది అని చెప్తారు. ఇక ఈ తోలుబొమ్మలాట అనేది కూడా అతి ప్రాచీనమైన కళ. ఇది పల్లెవాసులకి వినోదాన్ని పంచిపెట్టిన కళల్లో, అంటే ప్రాచీన కళల్లో ఈ తోలుబొమ్మలాట అనేది మొదటి వరుసలో నిలుస్తుంది. ఈ తోలుబొమ్మలాటల తర్వాత ముందుగా చెప్పినట్టు బుర్రకథ, హరికథ ఇలాంటివన్నీ కూడా ఉండేవి. వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకి అందుబాటులోకి వచ్చాయి. అలాగే చాలా ఆదరణను కూడా పొందాయి. ఈనాడు ఆంధ్రదేశంలో ఈ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావాల వాళ్ళని అతి అరుదుగా చూస్తున్నాం. కానీ కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడ చూడలేకపోతున్నాం. అసలు ఈ తోలుబొమ్మలాట అంటే ఏంటి, ఈ తోలుబొమ్మల తయారీ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తోలుబొమ్మల గురించి, వాటి తయారీ గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను నేటి కార్యక్రమం తరాలు అంతరాల్లో. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులలకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే
నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా తెలి నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా సఖిన రితూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖిన రితూపుల తల్లదనంతో జగముని ఊటి జాయగా ప్రేమయాత్రలకు కొడైకనాలు కాశ్మీరాలు ఏలను
కన్న వారినే మరువ చేయుతూ అన్ని ముద్దటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు
అన్యోన్యంగా దంపతులుంటే భూమికి సత్యమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా, 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా తోలుబొమ్మలాటకి బొమ్మల్ని ఎలా తయారు చేస్తారంటే, ఈ కొయ్య బొమ్మలకి తేలికైన బూరుగ బాడిస మొదలైన బరువు తక్కువ గల చెట్ల నుండి చెక్కలను ఉపయోగిస్తారు. బొమ్మల్ని చెక్కడానికి అనువైన కొయ్యని ఎంచుకుంటారు. అంటే ఇది చాలా తేలికగా చెక్కడానికి అనువైన కొయ్యని వీళ్ళు ఎంచుకుంటారు. ప్రదర్శించబోయే బొమ్మ తలకి 2 సూత్రాలు అంటే నల్లటి దారాల్ని ప్రేక్షకులకు కనిపించని విధంగా సూత్రధారుడు తన తలకి కట్టుకుంటాడు. చేతులకి కొక్కీలుంటాయి. వాటిని ఆ సూత్రాల్ని ఈ కొక్కీలున్న చేతులతో పట్టుకొని చాలా జనరంజకంగా చిత్ర విచిత్ర రీతుల్లో ఆ బొమ్మలని కదుపుతూ ఈ తోలుబొమ్మలాటని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాథలకు సంబంధించినవే అయి ఉంటాయి. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం ఇటువంటివే కాకుండా దేశీయ కథలైన దేశింగురాజు కథ, పల్నాటి చరిత్ర, కరెభంటన కథ, కుమారరాముని కథలను కూడా ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను మిగిలిన హంగులన్నిటినీ కూడా తయారు చేసుకుంటారు. వాటిలో రథాలు, గుర్రాలు, అమ్ములు, బాణాలు, గదలు, ఈటలు, సైన్యం మొదలైన వాటన్నిటినీ కూడా తయారు చేసుకొని ప్రదర్శన జరిగే రోజున చాలా వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ కూడా ఒక క్రమంలో సిద్ధంగా అమర్చి పెట్టుకొని ఒక బొమ్మ తర్వాత మరొక బొమ్మను తెర మీదకి ఎక్కించి కథని ముందుకు నడిపిస్తారు. రామాయణ భారతాదులను వినటమే కానీ ఆ పాత్రల యొక్క స్వరూపాలని, స్వభావాల్ని, వేషధారణని ప్రజలు చూడని ఆ రోజుల్లో కళాత్మకంగా రూపొందించిందే ఈ తోలుబొమ్మలాట. నాడు ఈ తోలుబొమ్మలాట తెలుగు గ్రామాల్లో ప్రఖ్యాతిగాంచి ప్రజాదరణ చూరగొంది. ఈ బొమ్మలాట కళాకారులు గ్రామవాసులే అయినప్పటికీ వారు భారత రామాయణాల్లోని పాత్రలను పూర్వ కవులు వర్ణించిన దానికి ప్రతిరూపంగా ఆ బొమ్మలను మేకతోలుపై నమూనాలు గీసుకొని కత్తిరించుకునేవారు. బొమ్మకు ఏ కీలుకి ఆ కీలు కదలికలు ఉండేలాగా తయారు చేసి పాత్రలకి తగిన రంగులు అద్ది జీవకళ ఉట్టిపడేటట్లు వస్త్రాభరణాలను చిత్రించేవారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన బొమ్మలు వీరి ప్రావీణ్యం, కృషి, తపస్సులలో పరిణితి చెంది ఆయా పాత్రలను మన కళ్ళ ముందు నిలిపేవి. కళ కోసం బతికిన వారి కృషి అనన్య సామాన్యమైనదని నిస్సందేహంగా చెప్పొచ్చు. వ్యాపార పథంలో సాగిపోయే నేటి సినీ పరిశ్రమను వాటితో పోల్చలేం. కేవలం ఒక తెల్ల పరద, బుడ్డి దీపాల వెలుగులో మాత్రమే ఈ ప్రదర్శనలు జరిగేవి. ముందుగా చెప్పుకున్నట్టుగా ఆనాడు కరెంటు అనేది, అంటే ఎలక్ట్రిసిటీ పవర్, ప్రతి ఊరికి ఉండేది కాదు. కనుక వీళ్ళు ఈ దీపాల వెలుగులోనే ప్రదర్శించేవారు. ఆ తర్వాత ఈ దీపాల స్థానాన్ని కొంచెం కాంతి ఎక్కువగా వచ్చే పెట్రోమాక్స్ లైట్లు స్థానం సంపాదించుకున్నాయి. పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో ఇవి కథని నడిపేవారు. ఒక చెక్కబల్ల సహాయంతో శ్లోకం, పద్య పఠనం, అర్థతాత్పర్యాలతో నవరసాలు అలికిస్తూ ఒంటి చేత్తో బొమ్మలను ఆడించే ఆ అద్భుత కళా ప్రదర్శన మనిషి ఉన్నంతకాలం మర్చిపోయే ప్రక్రియ కాదు. జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారక్కల హాస్యరస పోషణ ఎంత ఉత్సాహభరితంగా ఉండేదో, ఎంత కడుపుబ్బా నవ్వించేదో మాటల్లో కానీ రాతల్లో కానీ వర్ణించలేము. ఆయా పాత్రలను బొమ్మల రూపంలో ఆడించే కథన కౌశలం, యుద్ధఘట్టాల్లో రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన వాణిని నడిపించడం, బాణయుద్ధం, మల్లయుద్ధం, మీసం దువ్వడం లాంటి దృశ్యాలను నేపథ్య సంగీతం, గానాలతో యథార్థంగా మన కళ్ళ ముందు జరిగినట్లు ఆడించే వారి కళా విన్యాసం ఆనాటి వారికి మాత్రమే చేతనైన కళ. ఈ ప్రదర్శన ద్వారా నాడు పామరులు సైతం భారతాది కథలను, పాత్రల స్వభావాలను, నాటి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోగలిగారంటే ప్రజలను తోలుబొమ్మలాట ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు. గ్రామాల్లో నేటికి ఆ సాంప్రదాయపటి ఆనవాళ్ళు అప్పుడప్పుడు మనల్ని జాగృతం చేస్తూనే ఉన్నాయి. చదువు రాని ఆనాటి పల్లె ప్రజలకు భారత రామాయణాది గ్రంథాలు పూర్తిగా వచ్చు. దీనికి కారణం ఏంటంటే తోలుబొమ్మలాట వంటి వినోద కార్యక్రమాలే. ఈ కార్యక్రమాలు వినోదంతో పాటు పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని కూడా అందించాయి. ఆటకు తగ్గ పాటలు, పాటకు తగ్గ మోతలు పాడేవారు. అంటే పాట పాడుతూనే ఉండేవారు, హార్మోనియం వాయించేవాళ్ళు వాయిస్తూనే ఉండేవారు, తాళం వేసేవారు, మధ్యలో కొట్టేవారు, అదనపు మోతల్ని ఇచ్చేవారు, వంట పాటలు పాడేవారు. అందరూ లోపలే కూర్చుంటారు. పిల్లల పడకలు, ఉయ్యాలలు అన్నీ నేపథ్యంలోనే అమర్చుకుంటారు. వీరికి హార్మోనియం శృతిగా ఉంటుంది, తాళాలు ఉంటాయి. హార్మోనియం, తాళాలు, మధ్యలు వాయించే వ్యక్తులు కూడా వెనుక వంట పాట పాడుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ క్రింద బల్ల చెక్కలు ఉంటాయి. ఆయా ఘట్టాలను అనుసరించి ఈ చెక్కలను తొక్కుతూ ఉంటారు. ముఖ్యంగా రథాలు, గుర్రాలు పరుగులెత్తేటప్పుడు యుద్ధఘట్టాలలోనూ ఈ చెక్కలను టకటక తొక్కుతూ ఉంటే భలే రసవత్రంగా ఉంటుంది. ఈ ఘట్టాలకు తగ్గట్టుగా ఆ మోత ప్రేక్షకులకు ఎంతో ఉత్తేజితంగా ఉంటుంది. అంతేకాకుండా నగార మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. పిడుగులు పడ్డట్టు, ఉరుములు ఉరిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనని జయప్రదంగా రక్తి కట్టిస్తారు. ఆట ఆడినంతసేపు పరస్పర సహకారం వారిలో కనపడుతుంది. అందువల్లనే వారి ప్రదర్శనలు అంత బాగా రక్తి కడతాయి. ఇది కాకుండా ఏ వ్యక్తి అయితే బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి నోటితో పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్ని ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమయానికి కింద బల్ల చెక్క టకటకమని తొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టుకున్నట్టే ఉంటుంది. ఈ సమయంలో ఇతర వంత పాత్రధారులు కావలసిన అల్లరి హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళు, డబ్బాలు, ఈలలు, కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనను సమిష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టుపక్కలున్న పెద్దలు, పిల్లలు, స్త్రీలు అందరూ హెచ్చుతగ్గులు భేదాలు లేకుండా ఒకరికంటే ఒకరు ముందు వచ్చి కూర్చుంటారు. కథా ప్రారంభం నుండి ఆశాంతం వరకు రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. ప్రతి ఘట్టంలోనూ వారు కదిలిపోతూ ఉంటారు. ఆ ఘట్టంతో పాటు, ఆ ఘట్టంలో ఉండే సన్నివేశాలతో పాటు వీళ్ళు కూడా అంతలాగా మమేకమైపోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో, అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళ వెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం వంటి ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాల్లోనూ ఆయా పాత్రల మీద పళ్ళు పటపటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగిపోతారు. ఈ విధంగా తోలుబొమ్మలాటల్ని ఆడించేవారు వాళ్ళు. మరిన్ని విషయాలు ఈ తోలుబొమ్మలాటకు సమనాటి వినోద కార్యక్రమాలకి సంబంధించి చెప్పుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనలను ఇంత ఆపేక్షగా ప్రజలు చూడడానికి కారణం కూడా లేకపోలేదండి. తెలుగునాట బొమ్మల ప్రదర్శనలో విచిత్రమైన హాస్య పాత్రలను ప్రవేశపెడతారు. ఆ పాత్రలు కథ ప్రారంభం నుండి కథ అంతమయ్యే వరకు కూడా అడుగడుగున కథాగమనంతో ఒక ఘట్టం అయిన తర్వాత రెండవ ఘట్టం ప్రారంభమయ్యే ఈ మధ్య వ్యవధిలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు, ఇలాగా కొన్ని ఉన్నాయి. ఈ జుట్టు పోలిగాడు బంగారక్క ఈ రెండు పాత్రలు కూడా హాస్యం ద్వారా ప్రేక్షకులని నవ్విస్తూ ఉంటారు. అలాగే దీర్ఘకాలం ప్రదర్శించే ఈ ప్రదర్శనలో ప్రేక్షకులను మధ్య మధ్య కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలబడుతూ ఉంటాయి ఈ పాత్రలు. ఈ పాత్రల హాస్యం బహుమోటుగా ఉంటుంది. నవ్వుతో కడుపు చక్కలయ్యేట్టు ఈ బొమ్మలను ఆడిస్తారు. సమాజంలో ఉన్న కుళ్ళును ఈ బొమ్మలను అడ్డం పెట్టుకొని కొలగిస్తూ ఉంటారు. మధ్య మధ్య విసుర్లు విసురుతూ ఉంటారు. తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవరకు వెళ్ళిందో అల్లాటప్పగాడిని గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు బంగారక్క కాక వీడు మూడవ్వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే, తాడిని తలదన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్న సామెత ఉన్నట్టుగానే, ఈ బంగారక్క జుట్టుపోలిగాడు ఈ రెండు పాత్రల్ని కూడా మించిన పాత్ర ఈ అల్లాటప్పగాడిది. ఈ అల్లాటప్పగాడు ప్రదర్శనలో బంగారక్కను ఏడిపిస్తూ ఉంటాడు. బంగారక్క గడసరి పెళ్ళంగా తోలుబొమ్మల వాళ్ళు సృష్టించగా ఈమెకు పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ ఉంటుంది. కాసేపు రెండు పాత్రలు అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరలా రాజీ. ఇంతలో పోలిగాడు అంతర్ధానం. ఈ సమయంలో అల్లాటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షం అవుతాడు. బంగారక్కకు అల్లాటప్పకు మధ్య ఒక సంబంధాన్ని కుదుర్చుకుంటారు. రెండు పాత్రలు మంచి రసపట్టులో ఉండగా మరో పాత్ర ప్రవేశిస్తుంది. అదే కేతిగాని పాత్ర. కేతిగాడి పాత్ర అతి చిత్రమైన విచిత్రమైన పాత్ర. అన్ని బొమ్మల కన్నా కేతిగాడి బొమ్మ చాలా చిన్నది. ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు పానకంలో పుడకలాగా ఒక అడుగు చోటు తెర మీద ఉందంటే చాలు, హఠాత్తుగా ప్రవేశిస్తాడు. శృంగార ఘట్టంలో ఉన్న అల్లాటప్పగాని టకీమని ఒక దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అల్లాటప్ప అంతర్ధానమవుతాడు. ఇంకేముంది, కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాల ప్రదర్శనలో వచ్చే వ్యవధిని కమ్మివేస్తూ ఉంటాయి. చాలామంది ప్రేక్షకులు కథలంటే హాస్యపాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్లనే ప్రదర్శన తెల్లవార్లు ప్రదర్శించిన విసుగు చందరు వీళ్ళు. గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జానపదులకు కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వర్షాలు కురవకపోతే భారతంలోని విరాట పర్వ ఘట్టాన్ని హరికథగా కానీ లేదా శ్రవణం ద్వారా కానీ చేస్తే వర్షాలు పడతాయని పల్లె ప్రజల నమ్మకం. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ ఉంటారు. ఆ విధంగానే పై కథలను తోలుబొమ్మలాట రూపంలో ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని పల్లె ప్రజల నమ్మకం. 60వ దశకంలోనే ఈ తోలుబొమ్మలాట అవసాన దశకు చేరుకున్నట్టు అర్థమవుతూ ఉంది. ఎలాగంటే, అంతవరకు తోలుబొమ్మలాటలను మా పల్లెలో ఆడించండి అంటూ పల్లె పెద్దలే కళాకారులను అభ్యర్థించిన స్థాయి నుంచి కళాకారులే తమ ప్రయాణ ప్రస్థానంలో తారసపడిన పల్లె పెద్దలను ఆశ్రయించి తాము తోలుబొమ్మలాట ఆడించడానికి అనుమతి ఇవ్వమంటూ కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వారి అనుమతి కొరకు వేచి ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా గతించగా తోలుబొమ్మలాట ఆడించనేదే తమ జీవనభృతి లేదనే స్థాయికి దిగజారిపోయారు ఆ కళాకారులు. కారణం ఏదైనా కావచ్చు, అప్పటికే వీధి నాటకాలు, డ్రామాలు, సినిమాలు, ఇతర వినోదాన్ని అందించే అనేక ప్రక్రియలు మారుమూలనున్న పల్లె ప్రజలకు అతి సమీపంలోకి వచ్చేశాయి. ఆదరణను కూడా పొందాయి. పల్లె ప్రజలు కూడా సాంఘికంగా, నాగరికంగా, విద్యాపరంగా చాలా విషయాల్లో అభివృద్ధి చెందారు. అంతేకాకుండా ఈ తోలుబొమ్మలాటలో ఉన్న అపహాస్యం కూడా వాళ్ళకి రాను కొంచెం జుగుప్సకరంగా, అసహ్యకరంగా తయారయ్యి వాళ్ళు దాని పట్ల విముఖతని పెంచుకున్నారు. తద్వారా ఈ నాటకాల్లోని సినిమాల్లోని ఉన్న ఒక సున్నితమైన హాస్యానికి శృంగారానికి వీళ్ళు ప్రభావితులయ్యి వాటిని ఎక్కువగా అభిమానించడం అనేది జరుగుతూ వచ్చింది. దాంతో వాటి వైపు ప్రజలు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. దానికి తోడు ఈ తోలుబొమ్మలాట కళాకారులు అభివృద్ధి చెందుతున్న సమాజానికి అనుగుణంగా తమ ఆటలను మార్పు చేయక పాత పద్ధతిలోనే ఆటను కొనసాగించడం మొదలుపెట్టారు. అది పల్లె ప్రజలకు నచ్చక ఆ కళాకారులు నిరాదరణకు గురయ్యారు. ఆ విధంగా నిరాదరణకు గురైన కళాకారులు అంతవరకు తమ తోలుబొమ్మలాటకు సకల సౌకర్యాలు ఇంకా భోజన సదుపాయాలు ఇటువంటివన్నీ కూడా పల్లెవాసులే పెట్టుకునేవారు. కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రదర్శనకు కావలసిన మొత్తం సరంజామాని అంతటినీ కూడా వాళ్లే సమకూర్చుకొని ఎక్కడన్నా వేడుకలు, తిరణాళ్ళు, జాతరలు వంటివి జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి వారి అనుమతి కోరి అవసరమైతే వారికి కొంత పన్ను కట్టి మరీ తమ సొంత గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో కొంత వెలకి టికెట్టు పెట్టి తమ కళను ప్రదర్శించే స్థాయికి వచ్చారు. చక్రాలాట, గీలుగుర్రం ఆట, రంగుల రాట్నం ఆట మొదలగు వాటితో పాటుగా తోలుబొమ్మలాట కూడా ఆ జాతరల్లో ఏర్పాటు చేసేవారు. ఒక చిన్న సైజు గుడారం అంతా కూడా బట్టతో కప్పబడి ఉంచి దానికి ఒక ద్వారాన్ని పెట్టేవారు. తోలుబొమ్మలాట చూడదలిచిన వారు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సుమారు 20-30 మంది నిలబడడానికి మాత్రమే స్థలం ఉంటుంది. కూర్చోడానికి స్థలం అసలే ఉండదు. సుమారు 1 గంట పాటు ప్రదర్శన జరుగుతుంది. ఆ గుడారంలో ముందు సగభాగం ప్రదర్శన కొరకు, ప్రేక్షకుల కొరకు కేటాయించగా వెనక సగభాగం కూడా ఈ కళాకారులు, తర్వాత వాడి కుటుంబ సభ్యులు, పిల్లా జల్ల, తర్వాత వాళ్ళ వంటావార్పు వాటి కోసం మిగిలిన సగభాగం కేటాయించుకునేవారు. అప్పట్లో ఆ తోలుబొమ్మలాటకు వచ్చేది ఎవరంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే. పెద్దలు మచ్చుకైనా ఒక్కరు కూడా కానరారు. దానిపైన పెద్దవారికి అంత చిన్న చూపు. ఆనాటికే తోలుబొమ్మలాట అంతరించిపోయింది అంటే ఇంతకన్నా రుజువు ఇంకా వేరే ఏమైనా కావాలంటారా? ఈ విధంగా తోలుబొమ్మలాట అంతరించిపోయిన తర్వాత నాటకాలు చాలా ఒక ప్రాముఖ్యతని సంపాదించుకున్నాయి. ఈ నాటకాలు ఎంతలాగా జనాల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయంటే, ఆఖరికి ఏ పండగ అయినా, ఏ వినోద కార్యక్రమం, పెళ్ళిళ్ళు, పేరంటాలు అయినా కూడా వేరే ఏ వినోద కార్యక్రమాన్ని కూడా పెట్టించుకోకుండా ఈ వీధి నాటకాలే పెట్టించుకునే స్థాయికి జనాలు వెళ్ళిపోయారు. అంతగా ఈ నాటకాలు జనాల్ని అలరించాయి. ఈ నాటకాల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ముందర ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. Thank you.
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళు దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇది వరలో వెండి తెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండి తెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండి తెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఇక నాటకాలంటే పురాతన కాలం నుంచి ప్రజాసామాన్యం యొక్క అభిమానాన్ని చూరగొన్నవే. నాటకాలు, ముఖ్యంగా దేశీ నాటక సంప్రదాయాలు, చాలా వరకు ఇవి శివకవుల ఆధ్వర్యంలోనే వర్తిల్లాయి. కారణం, శైవమతం విజృంభించిన రోజుల్లో శైవమత సంప్రదాయాలను ప్రజాసామాన్యానికి విశదపరచడానికి అనేక విధాలైన ప్రచార సాధనాలను ఉపయోగించారు. శివకవులే అటువంటి రూపాలను రాయడం, వారే వాటిని వ్యాప్తిలోకి తేవడం వల్ల దేశీ సాంప్రదాయపు కళాఖండాలన్నీ శైవమతస్థుల సొమ్మని చెప్పవచ్చు. ఆర్య సంప్రదాయ ప్రకారం నటులను పంక్తిబాహ్యులుగా నిర్ణయించారు. అటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు శూన్యం. కానీ శైవమతాన్ని అవలంబించిన వారు కానీ వివిధ జాతి మత విచక్షణ లేని జంగాలు కానీ ఇటువంటి నిర్ణయాలను, విధి నిషేధాజ్ఞలను పాటించలేదు. అంతేకాక శైవమతాన్ని అవలంబించిన అగ్రవర్ణములైన బ్రాహ్మణాది కులముల వారు కూడా ఏ విధమైన పట్టింపులు లేకపోవడం వల్ల అగ్రజాతుల వారందరూ దేశీ నాటకాలను ప్రదర్శించారు. శైవభక్తులైన జంగాలు మొదలైన వారు శివ సంబంధమైన నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు ఆడడంలో జంగం వారు ప్రముఖులు. కృష్ణదేవరాయల కాలంలో ఉన్న బైచరాజు వెంకటనాథ కవి పంచతంత్రంలో కడివోని తెర నాటకపుటూరి జంగాలు అని రాశారు. ఆనాడు వినోద కార్యక్రమాలన్నీ వీధుల్లోనే జరుపబడేవి. మహాభారతం, రామాయణం, గరుడ పురాణం, బసవ పురాణం మొదలైన పురాణగాథలు చదవటం, తేట తెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్పడం ఆచారంగా ఉండేది. గ్రామాలలో రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు మొదలైన వారు వీటిని నిర్వహించేవారు. ఆనాడు తగువులు, పంచాయతీలు అన్నీ వీధుల్లోనే జరిగేవి. ఆనాడు వీధికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేవారు. వీధుల్లోనే వీధిబడులు పెట్టి చదువు చెప్పేవారు. భాగవతులు మొదలైన వారు ఎవరు వచ్చినా నడివీధిలో కార్యక్రమం జరిగేది. వివాహానంతరం ఊరేగింపులు, మేజువాణీలు, దేవదాసీ నృత్యాలు వీధుల్లోనే జరిగేవి. జాతరలు, ఉత్సవాలు, ఊరేగింపులు, ఆటపాటలు అన్నీ వీధుల్లోనే జరిగేవి. వీధికి అంతటి ప్రాముఖ్యం ఉండేది. వీధుల్లో నాటకాలు ఆడేవారు కనుక వీధి నాటకాలని, ప్రదర్శించేవారిని వీధి భాగవతులని పిలిచేవారు. క్రీస్తు శకం 16వ శతాబ్దం నుండి ఆంధ్రదేశంలో ఎక్కువగా యక్షగానాలు రచింపబడ్డాయి. ఆనాటికే దోర సముద్రపు నటులు, కూచిపూడి భాగవతులు, జంగాలు మొదలైన వారందరూ వివిధ రకాలుగా వీధి నాటకాలను, తెర నాటకాలను ప్రతి ఊరిలోనూ ప్రసిద్ధంగా ప్రదర్శించేవారు. దేశీ నాటకాలను విశేషంగా ప్రదర్శించారని, యక్షగానాల్లో నాటకోచితమైన రచనా విధానాలు ప్రవేశపెట్టబడ్డాయని, అందుకు తార్కాణం సుగ్రీవ విజయమేనని, సుగ్రీవ విజయ నాటకంలో ఆయా పాత్రల్లో కొందరు పాటలు పాడేవారని, తక్కిన సంధివచనాలు మొదలైనవి ఒకరిద్దరు సూత్రధారులు పఠించడం వలన సుగ్రీవ విజయం లాంటి నాటకం చాలా ప్రాముఖ్యత పొందిందని అందరూ చెప్తూ ఉంటారు. ఈ విధంగా వీధి నాటకాల్ని తంజావూరు రాజులు కూడా ఎక్కువగా పోషించారు. 17వ శతాబ్దంలో ఆంధ్రదేశంలోని యక్షగానానికి కూచిపూడి కళాపంతో సంబంధం కలిగిన ఆనాటి నుండి యక్షగానాలలో వివిధ ప్రక్రియలను ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశపు యక్షగానాల మీద కొన్నిటిపైన మార్గనాటకాల ప్రభావం కూడా గోచరించింది. 17వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఆధునిక నాటక రంగ ఛాయలు కూడా యక్షగానాల మీద పడడంతో వీధి నాటకం విపరీతంగా అభివృద్ధి చెందింది. దీనితో అనాదిగా వస్తున్న యక్షగాన ప్రదర్శన ప్రక్రియ అభివృద్ధి సన్నగిల్లుతూ వచ్చింది. 17వ శతాబ్దంలో తంజావూరులో యక్షగానాలకు రాజాశ్రయం లభించింది. రాజులు అయినటువంటి రఘునాథ నాయకుడు, విజయ రాఘవ నాయకులు కాలంలో నాటకశాలలు వెలిశాయి. ఈ రాజులు స్వయంగా యక్షగానాలను రచించారు. కానీ విజయరాఘవ నాయకుని ఆస్థానంలో ఎక్కువ ప్రోత్సహించబడి వీధి నాటకం వైఖరిలో అభివృద్ధి చెందింది. ఉదాహరణకు విజయరాఘవుని పూతనాపహరణం, ప్రహ్లాద చరిత్ర మొదలైన వాటిలో రంగప్రయోగ సూచనలు అనేకం ఉన్నాయి. ప్రహ్లాద చరిత్రలో నాటకాలను గురించి విదూషక ప్రశంసలు ఉన్నాయి. దీనిని బట్టి యక్షగానాలు రంగస్థలం ఎక్కి వీధి నాటక వైఖరులను అందంగా సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. యక్షగానం, కూచిపూడి భాగవతుల మొదలైన వీధి నాటక ప్రదర్శనలకు ప్రదర్శకుల దృష్టిని ఆకర్షించిన తరువాత అది వీధి నాటకంగా వర్తిల్లి జక్కుల వారితోనే ఆ సంబంధం తెగిపోయింది. నాటకీయత కలిగి వీధుల్లో ప్రదర్శించడం వల్ల అటువంటి వారికి వీధి నాటకాలనే పేరు వచ్చింది. తమిళదేశంలోనూ, కన్నడ దేశంలోనూ ఈ వీధి నాటకాలకు బయలాటలని, తెరుకూత్తు అని పిలువబడుతున్నాయి. గ్రామాల్లో సామాన్య ప్రజలకు వీధి నాటకాలు, బహురూపాలు మొదలైన తెర నాటకాలు ప్రదర్శించబడినట్లు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణలో ఉదహరించబడింది. జంగాలు తెలుగు నాటక తెర నాటకాలు ఆడినట్లు బైచరాజ వెంకటనాథ కవి పంచతంత్రంలోనూ, అయ్యలరాజు నారాయణ కవి హంసవింశతిలోనూ ఉదహరించారు. వీధిని గురించి భరతుడు భరతనాట్య శాస్త్రంలో దేశీ రూపకాల వర్ణనలో కథ కల్పితమని, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమని, నటునికి శృంగార రసం ప్రధానమని, ప్రస్తావన ముఖ నిర్వహణ సందులు ఉండాలని, గీత నృత్తాదులతో కూడిన ప్రశంసలు ఉండవచ్చునని, బాణం వలె ఇది వర్ణన ప్రధానమని వ్యాఖ్యానించారు. ధనికుడు వీధి నాటకాన్ని గురించి, వీధులలోని మార్గపంక్తుల వలెని తీర్చబడిన వీధి అంగములు కలవని నిర్వచించారు. వీధి నాటక లక్షణాలను గూర్చి ప్రతాపరుద్రీయంలో బాణం వలె సంచంగములుండి కైసికీ వృత్తి శృంగార పరిపూర్ణత ఉత్ఖాత్యతకాది విచ్చుంగములు కలిగి ఉండుట వీధి లక్షణంగా చెప్పబడింది. 16వ శతాబ్దంలోని తాయికొండ నాటక సమాజంలో ఒక స్త్రీ పాత్రను స్త్రీయే ధరించినట్లు తెలుస్తూ ఉంది. తాయికొండ నాటక సమాజం యక్షగాన సమాజమని ఊహించటానికి అవకాశం లేదని, అది ఒక వీధి నాటకమే అయి ఉంటుందని ఎస్వి జోగారావు గారు తన యక్షగాన వాంగ్మయంలో తెలియజేశారు. 18వ శతాబ్దంలో కూచిమంచి జగ్గకవి చంద్రశశిరేఖ విలాపం అను భాగవతుని జోడ గడ్డము మూలి నున్నగా గొరిగించుకున్నవారు అనే దానిని బట్టి తురుగా రామకవి ఒక చాటువుల్లో భాగవతుల బుచ్చిగానివి స్త్రీ పాత్రధారిగా పేర్కొనడాన్ని బట్టి స్త్రీ పాత్రలు నాటి నుండి నేటి వరకు స్త్రీ పాత్రల్ని పురుషులే ధరిస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది. కూచిపూడి నటుల్ని సంబోధించడంలో భామా వేషగాడని, రాణి వేషగాడని, ఆడవేషగాడని పిలవడాన్ని బట్టి యక్షగానాల అనంతరం ఆయా నాటక సమాజాలు వీధి నాటక సమాజాలు వీధి నాటకాలు ప్రదర్శించినట్లు విదితమవుతూ ఉంది. కూచిపూడి మేళాల్లో ప్రసిద్ధమైనది ఆనాడు సిద్ధేంద్రయోగి మేళం. అంతకుముందు 18వ శతాబ్దంలో భాగవతుల బుచ్చిగాని మేళం, 19వ శతాబ్దంలో రాయలసీమ లేపాక్షి వేజులపల్లి తాడిపత్రి మేళాలు, 19-20వ శతాబ్దాల మధ్య నెల్లూరు మండలంలో వడకండ్ల రామకృష్ణయ్య గారి మేళాలు, విశాఖపట్నం నరసింగపల్లి కళ్ళేపల్లి కందాళ చిదంబర మేళాలు, పల్నాటిసీమ మేళాలు మొదలైనవి ప్రసిద్ధి చెందాయి. నాటి నుండి నేటి వరకు వీధి నాటకాలు వీధుల్లోనే ప్రదర్శింపబడుతున్నాయి. 4 వీధుల కూడలిలో కానీ, ఊరి వెలుపల బయలు ప్రదేశంలో కానీ, లేక భాగ్యవంతుల ఇండ్ల ముందరో ప్రదర్శనలు జరిగేవి. ఈనాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగస్థలంగా చూసేవారు. లేనట్టయితే మట్టిని దిబ్బగా పోసేవారు. ప్రదర్శన 4 పక్కలకు కనిపించేటట్టు పందిరిని నిర్మించేవారు. పైన తాటి ఆకులు కానీ, ఈత చాపలు కానీ కప్పేవారు. ఈనాటి తరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది ఇరువురు చెరొక పక్కన పట్టుకొని నిలబడేవారు. ఈనాడున్న లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనె కాగడల మీద, ఇలాయి కర్రల దీపాల మీద ఆధారపడేవారు. ఇరుపక్కల వెలుగునిచ్చే 2 కంచు నూనె కాగడాలు వేసేవారు. పాత్రల ప్రవేశంలో రాజు కానీ, రాణి కానీ, యముడు కానీ, కంసుడు కానీ ముఖ్య పాత్రల ప్రవేశంలో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. ఆ సమయంలో గొప్ప కాంతితో గుప్పుమని మెరిసేది. ఆ మెరుపులో పాత్రలు ప్రవేశమయ్యేవి. ఈ విధంగా వారు వారి రంగస్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు గ్రామస్థులందరూ సహాయపడేవారు. ప్రదర్శనానికి కాకితో కబురు అంపితే సరి, చుట్టుపక్కల గ్రామాల నుండి జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం, ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనే లేవు కనుక. రాత్రి సుమారు 10 గంటలకు ప్రదర్శన ప్రారంభమయ్యేది. ఈలోగా భాగవతులందరూ గ్రామంలో ఉన్న ఆయా ఇండ్లలో భోజనం చేయడం కానీ, స్వయం పాకం చేసుకొని తినడం కానీ చేసేవారు. రంగస్థలానికి కొంచెం దూరంలో ఉన్న ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. ప్రేక్షకులందరూ వచ్చే వరకు సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలైన పాటలను పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి, లక్ష్మీ ప్రార్థనలు చేసేవారు. ఒక పక్క వేషాలు తయారవుతూ ఉండేవి, మరో పక్క ప్రేక్షకులందరూ ఆసీనులై ఉండేవారు. గ్రామంలో ఉన్న పండితులు, గ్రామ పెద్దలు, మున్సబు, కరణం మొదలైన పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. పెద్దలందరూ వస్తే గాని ప్రదర్శన ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వారందరినీ, వారికి సహాయాలు చేసిన వారిని ఈ విధంగా సంబోధించేవారు. ఈ సభారంగమునకు అందరూ వచ్చి ఉన్నారటగా, చిత్తం కణంగారు, చిత్తం మున్సబు గారు, చిత్తం పెద్దలందరూ వచ్చి ఉన్నారటగా, చిత్తం శభాస్, వారందరికీ ఉచితాసనాలను అలంకరింపచేసి కూర్చుండబెట్టి ఉంటివా చిత్తం? ఈ విధంగా ప్రేక్షకులందరినీ ఆకర్షించి ప్రదర్శన ప్రారంభించేవారు. ప్రతి జట్టులోనూ సమర్థులైన ఇద్దరు ముగ్గురు హాస్యనటులు ఉండేవారు. వీరు ఏ పాత్ర పడితే ఆ పాత్రను అచ్చుగుద్దినట్లు చెప్పేవారు. వేషధారణలో ఈనాటికి కేకులు కానీ, పౌడర్లు కానీ, బ్రష్లు కానీ లేవు. ముఖాలంకరణకు అరదళం, మణిశిల, బొగ్గుపొడి, సింధూరం ఉపయోగించేవారు. క్రీప్ హెయిర్కు బదులు నారపీచు ఉపయోగించేవారు. ఇవండి నాటకాలలో వాళ్ళు ఆనాడు నాటక రంగం ఎలాగా ఆనాటి నుంచి నేటి వరకు అభివృద్ధి చెందుతూ వస్తోంది అనేది చెప్పుకుంటూ, నాటక రంగంలో వాళ్ళ ప్రదర్శన తీరు ఎలా ఉందో చెప్పుకుంటున్నాము. తరువాయి భాగాన్ని వచ్చే వారం చెప్పుకుందాము. అంతవరకు సెలవు, మరి నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 25, 2019 నాటి ఎపిసోడ్.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.